ఆధ్యాత్మికత భక్తులు ఋషులు నేతలు లీడర్స్ మహానుభావులు భగవంతుని మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మంచి పనులు చేసేవాళ్ళు రకరకాలైనటువంటి గొప్పవాళ్ళు మనకి పరిచయం అవుతూ ఉంటారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళే, భక్తులు ఒక్కళ్ళే గొప్పవాళ్ళు కాదు. భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఓ అన్నసత్రం, వాళ్ళు గొప్పవాళ్ళే. ప్రశ్న ఏంటంటే మనం చేస్తున్నది ఏంటి అన్నది మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావటం లే. ఇప్పుడు కాపీ కొట్టడం అలవాటు మనకి. ప్రకృతి నేర్పింది అది. ఒక బీజం ఉందనుకోండి, ఇంకా బీజాలు కాపీ కొట్టుకుంటూ అనంతంగా కాపీ కొట్టుకుంటూ పోతుంది ప్రకృతి. ఏమీ మార్చదు దాన్ని. ఆ కాపీ కొట్టే అలవాటు మనకి వచ్చేసింది. ప్రిసిడెంట్ అంటూ ఉంటాం. ప్రిసిడెంట్ వెతికేవాళ్ళు. ప్రిసిడెంట్ అంటే ఇంతకు మనకంటే ముందు వాళ్ళు ఏం చేశారు దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవటం ప్రిసిడెంట్ అంటే. ఈ కథ ఎంత నిజమో నాకు తెలియదు, కానీ మన రాజమండ్రి దగ్గర సర్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి బ్రిడ్జి గందరగోళం పడితే అక్కడ అపాయింట్ అయినటువంటి, కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి జూనియర్ ఇంజనీర్స్ లైబ్రరీ దగ్గరికి పరిగెత్తారట. ఎందుకంటే ప్రెసిడెంట్ ఇలా ఎప్పుడైనా బ్రిడ్జ్ కొట్టుకుపోతే ఏం చేయాలి, దానికోసం వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించటం అనేది లేదు వాళ్ళకి. కథ ఎంత నిజమో నాకు తెలియదు, ఇది విన్నానంతే. కానీ ఆ కథలో ఆ సంఘటనలో చెప్పబడినటువంటి విషయం మాత్రం మనందరికీ వర్తిస్తుంది. ఎవరో చెప్పాలి మనకి ఇలా చెయ్యని, లేదా ఇది వరకు వాళ్ళు ఏం చేశారు, కాపీ కొట్టేస్తాం. ఏమీ లేకపోతే శ్రీకృష్ణ సీరియల్ చూసి సుధాముని కాపీ కొట్టేస్తాం. యుగాల కాలము ఎంత కరెక్టో తెలియదు, కానీ మన సైంటిస్టులు మెటీరియలిస్ట్ చెప్తున్నటువంటి కాలమాన ప్రకారం కనీసం 5-6 వేల సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన అది. దాన్ని కాపీ కొడతాం మనం. అంటే ఇదంతా ఎందుకు చెప్పు వస్తున్నాను అంటే, ఆధ్యాత్మికతలో కాపీ కొట్టడం ఉండదు. ప్రతి మహాత్ముడు, ప్రతి సంస్కర్త, ప్రతి త్యాగి ఆనాటి దేశకాల పరిస్థితులకి ఏది అవసరమో తను నిర్ణయించుకుని దాన్ని యుగధర్మము అని చెప్తూ ఉంటారు పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మాచార్య. యుగధర్మం దాన్ని గుర్తించగలిగేటటువంటి వ్యక్తులుగా మనం మారాలి, అది మన లక్ష్యం. అది చాలా స్పష్టంగా మీరు మనసులో పెట్టుకుంటే చాలా విషయాలలో మీకు గందరగోళం ఉండదు. అన్నదానం వాళ్ళు చేస్తున్నారు మాస్టారు, మన ఆశ్రమంలో కూడా అన్నదానం పెడదామా, మీకే తెలుస్తుంది. అది వాళ్ళ ఆశ్రమంలో పెట్టారు కనుక కాపీ అయింది. అది కాపీ కొట్టద్దని నేను అంటలే. ఇల్లు కట్టుకోవాలంటే కాపీ కొట్టేకే కట్టుకుంటాం, ఆ సిమెంట్ ఆ ఇటికలు. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అసలు మీకు ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో ఈ యుగములో 1998 జూన్ నెలలో ఉన్న మనం ఈ ఆధ్యాత్మిక విద్య ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం మనం? ఉచిత భోజన వసతుల, ఇంట్లో కరెక్ట్గా జీవించలేకపోతే వేరే ఆశ్రమంలో ఇల్లు కట్టుకుని ఉండిపోతాం మాస్టారు అనేటటువంటి వాళ్ళకి వాతావరణం కల్పించడమా? కొంచెం ఈ ప్రశ్నల వెనకాత ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే తప్ప నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు అర్థం కాదు. అందుకే చాలాసార్లు నేను మీకు చెప్తూ ఉంటాను, గురువు గారు చెప్పినటువంటి గాయత్రి మంత్రము మీరు అనుకుంటున్నటువంటి గాయత్రి మంత్రము ఒకటి కాదు. ఒకటి అనిపిస్తోంది మీకు, అది మరి గాయత్రి మంత్రం యొక్క అదృష్టమో గురువు గారి అదృష్టమో నాకు తెలియదు. కానీ ఓం భూర్భవస్వ తత్ సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది గురువుగారు ఇచ్చిన గాయత్రి మంత్రం మాత్రం కాదు. గురువుగారు ఈ గాయత్రి మంత్రాన్ని ఇవ్వలేదు. దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. జేబులు కత్తిరించేవాడి చేతిలో బ్లేడ్ ఉంటుంది, గడ్డం గీసుకునేవాడి చేతిలో కూడా బ్లేడ్ ఉంటుంది, బ్రెయిన్ సర్జన్ చేతిలో కూడా బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ అదే ఓం భూర్భస్వ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. బ్లేడ్ అదే. కానీ గురువు గారు బ్రెయిన్ సర్జన్స్ చేతిలో బ్లేడ్ ఇద్దామని కోరిక, అదేమైపోతుంది, పిక్ పాకెట్ చేతిలో. ఎవరి పిక్ పాకెట్ చేద్దాం అనుకుంటున్నాం మనం? దేవతల యొక్క జేబుని కత్తిరించేద్దామని. వాళ్ళ జేబులో ఏదైనా అనుగ్రహాలుంటే, వాళ్ళ జేబులో ఏదైనా వరదానాలుంటే, అవి పాపం ఏ భక్తులకి ఇవ్వటానికో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే మనం కూడా వాళ్ళ వెనకాతలే బస్సు ఎక్కేసి మన జేబులోకి వచ్చేయాలి ఆ వరదానాలు. తేడా అది. అది అర్థం చేసుకోండి. మీ అంటే ఇక్కడ ఒక వ్యంగ్యోక్తిగా కానీ క్రిటిసిజంగా కానీ నేను చెప్పటం లే. ఆ భావంలో ఉన్నటువంటి అనీచత్వం, మనం ఏ స్థాయి వ్యక్తులుగా ఉందాం అనుకుంటున్నాం, మన ఆలోచనలు ఏ స్థాయికి వెళ్తున్నాయి, దాన్ని స్పష్టంగా మనం ఉంటే తప్పు చేయం. మనం జేబు దొంగలం కాదు. ఇవాళ కృష్ణ చూశారా, వచ్చాడు విశ్వకర్మ, నీకు మందిరం కట్టేస్తాను. కృష్ణుడి దగ్గరికి పంపించింది మందిరం కోసమే కదా. సుధాముణ్ణి కృష్ణుడి దగ్గరికి ఎందుకు పంపించింది అడగమనే కదా. మనం కష్టాల్లో ఉన్నాం, మనం కష్టాలను ఉన్నాం గనక నీకు చిన్ననాటి స్నేహితుడు కనుక నువ్వు అడిగితే కాదనడు. వచ్చాడు విశ్వకర్మ, వచ్చి ఏమన్నాడు, నీకు ఇల్లు కడతానన్నాడు. ఒప్పుకోలే ఆవిడ. ఏమంది, ఇన్నాళ్ళు నేను జీవించటానికి ఈ సమాజం కారణం. ఏదైనా కావచ్చు, ఆ సమాజంలో లోటుపాట్లు ఉండొచ్చు, ఆ సమాజం తిట్టుండొచ్చు. ఎప్పుడో సుధాముణ్ణి వాళ్ళని గ్యారెంటీగా తిట్టుంటుంది అంతే కదా. కానీ ఏమంది, నేను జీవించి ఉండటానికి ఈ సమాజం కారణం. ఈ సమాజాన్ని మనం ఎన్ని తిట్లు తిడుతూ ఉంటాం, కానీ ఈ సమాజమే లేకపోతే మనం జీవించి ఉండలేము. ఇది ఇలా మాట్లాడుకోగలిగామంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు, ఈ ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాళ్ళందరి సహకారం ఉంటే కదా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం. వాళ్ళందరికీ కూడా మాకిచ్చేటటువంటి వరదానాన్ని అందజేస్తేనే మేము స్వీకరిస్తాను, లేకపోతే నాకు వద్దండి. షేపులు మారే విషయకరం పెద్ద పోజ్ కొట్టి వచ్చాడు. చూశారు వాళ్ళ షేపులు ఎలా మారాయో, మీరు అలాగే షేపులు మార్చగలరా. అసలు ఆ మానసిక స్థితి మనలో వృద్ధి చెందకుండా భక్తులు అనేటటువంటి పేరు మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే భగవంతుడిని నువ్వు మోసం చేయలే, ఎంత ట్రై చేస్తాడో శ్రీకృష్ణుడు సుధాముడిలోంచి ఆ మాట బయటపెడదామని పెట్టాడు సుధాముడు బయట తనకేం కావాలో. కానీ ఆ బయట పెట్టకపోవటం వల్ల సుధాముడు ఏమైనా నష్టపోయాడా? రుక్మిణీదేవి ప్రకృతి గాభరా పడే ఆపుతుంది, నాయన బాబు చాలు తిన్నాను నువ్వు, ఇంకో అటుకు తినేసిండే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఆ మానసిక స్థితి రావటానికి ప్రేమ ఒకటే మార్గము. ప్రేమ, ఆ ప్రేమని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ప్రేమతత్వం మీలో ఉందంటారు, అయ్యో భగవంతుడు మాట వినగానే నా కళ్ళమ్మటి ఎంత నీళ్లు వచ్చేస్తాయో మాస్టర్. ఔన్సులు ఔన్సులు కాదు, కడవలు కడవలు నీళ్లు వస్తాయి. నాకు ప్రేమ లేదంటారా? బాలకృష్ణుడిని పూజ చేస్తూ ఉంటారు చాలా మంది ఇళ్లలో. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మథుర అయోధ్య ఇక్కడ ఆ బాలకృష్ణుడికి ముఖ్యంగా బృందావనంలో వాళ్ళ కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. బంగారు పుయ్యాళ్ళు అంటారు, మఖమలు ఇదంటారు ఇదంటారు, అంతా చేస్తూ ఉంటాడు. వాడు మనవడు పాక్కుంటూ వస్తాడు. అయిపోయా బాలకృష్ణుడే, అది భక్తి. ఆ కృత్రిమ భక్తికి మనం విడాకులు ఇద్దాం ఇవాళ. ఎలా ఇద్దాం అన్నదానికే పెట్టిన హెడ్డింగ్ ఏంటి అంటే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సాధన శిబిరము అన్న, నిరంతర ప్రేమ సాధన అన్న ఒకటే. ఇక్కడ నుంచి మీ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఏం వస్తాయి బాధలు, అలా ఉంటూ ఉంటాయి బాధలు, ఆ బాధలకు అంతే ఉండదు. ఒకడు తపస్సు చేశాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు, ఇంకా నా కొడుకు పుట్టలేదు, కొడుకు పుట్టాగరా అన్నాడు. కొడుకు పుట్టాడు. నువ్వు బుద్ధి ఉందా ఎప్పుడైనా అసలు పిల్లల్ని కన్నావా? నువ్వు కొడుకు పుట్టగానే వచ్చేస్తే ఎట్ట, వాడు ఆలన పాలన ముద్దు ముచ్చట పాకులాడటం, వాడి చేత తన్నులు తన్నించుకోవటం అంతా ఉంది కదా కార్యక్రమం, అది అయ్యాకరా అన్నాడు. సరే పెరిగాడు కాస్త, పెద్దవాడయ్యాడు, స్కూల్కి వెళ్ళాడు. ఇంకా స్కూల్కి వెళ్ళాక నీ మాట ఎలాగో విండు కదా, వచ్చేయి అన్నాడు, పెళ్ళవ్వాలన్నాడు. పెళ్ళయ్యాక ఇంకా గొట్టంలో ఎక్కడో పడేసి పశువుల దాంట్లో తిండి అది పెట్టకుండా ఏదైనా చేస్తూ ఉంటే నా కొడుకు అంతేలే పాపం, వాడికి పిల్ల పుట్టకపోతే అట్ట, మనవడు పుట్టే వస్తానులే. మీకు అంతుండదు మీ కోరికలకి, నా కోరికలకి, మన కోరికలకి అంతే ఉండదు. మీ కోరికలకి అంతు వచ్చే లోపల కాలం ఆగమంటే ఆగదు. ఒక నిమిషం ఆగండి మాస్టారు, రెండేళ్ళు కాస్త బిజినెస్ పని చూసుకుని నేను, దేవుడి పనే కదా తొందరే ఉంది. అనంతమైనటువంటి కాలము తన చేతిలో ఉన్నటువంటి ఆ భగవంతుడి పని కోసం తొందరే ఉంది. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే జవాబు ఏంటంటే మీ ఇష్టం, అది మీకు తొందర ఉందా లేదా అన్నది, నేను తొందరపడితే లాభం ఏంటి? కానీ ఆ తొందర ఉన్న వాళ్ళు ఈ తొందర లేని వాళ్ళ వల్ల ఆగిపోతున్నారు. మనం ఏంటవుతున్నాం అంటే గురుబండలం అవుతున్నాం గురువులకి, స్పష్టంగానే చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు ముందు మనం అర్థం అవటం లే, అర్థమైనటువంటి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయటం లే. ఒక చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తాను అంటే మనం చేసేటటువంటి తప్పులు ఎలా ఉంటాయో. ఒక ఇంట్లో షవర్ బాత్ ఉంటుంది కదా, దాన్ని మార్చాలి అనుకున్నారు వాళ్ళు అని 3 రోజులైంది ఇంతవరకు మారలే. అనేక కారణాలు, ఆదివారమును మంగళవారమును బుధవారమును కరెక్టే, కానీ ఒక షవర్ బాత్ మీరు మార్చుకోలేని వాళ్ళు భగవంతుడికి ఏమి ఉపయోగపడతారు? తక్షణమే చేయలేని వాళ్ళు మీరు. ఆ తక్షణమే అనేటటువంటి పదాన్ని మర్చిపోయాం మనం. చాలా కారణాలు చెప్తారు, ఓ చోట ఏదో పడి ఉంది నేను చూడలేదు మాస్టర్ అంచేత. కొంచెం ఆ బాధ్యత స్వీకారం కూడా ప్రేమే. నిన్న రాత్రి ఓ డాక్టర్ నాకు ఫోన్ చేశారు, ఫోన్ నేను రిసీవ్ చేసుకోవటంలే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను అర్జెంట్ అవుతే ఫోన్ చేయండి అని. అర్జెంట్ అవుతే ఫోన్ చేయటం అర్జెంట్ ఎలాగ తయారైంది అంటే నాకు తుమ్మొస్తోంది మాస్టర్ తుమ్మేదా వద్దా అని. అది అనే లోపల తుమ్మేస్తారు మీరు ఎలాగో, నేను చెప్పినా చెప్పకపోయినా. అది మీ డౌట్స్, మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇచ్చిన ఉదాహరణ కరెక్ట్ అవునో కాదో మీ ఇష్టం వచ్చిందే చేస్తారు మీరు. మీకు కావాల్సింది ఏంటంటే నా చేత వేస్తానిపించటం. నేను వేస్తానిస్తున్నా కదా, ఇంకే గొడవ ఎందు. హై బీపీ ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఏం చెప్తాడు? ఉప్పు కారం మాని, గుర్తిగా మానేయాలా డాక్టర్ గారు? మానేయాల్సిందే, పూర్తిగా మానేయాలా అసలు. ఉప్పు కారం బతకాలంటే తప్పదయా మానేయాల్సిందే. ఇంకా డాక్టర్ విసుగు ఎత్తిసరే కొంచెం తినంటాడు. అంటే అది డాక్టర్ తినమన్నాడా మీరు తింటున్నారు, మరి నాకు అర్థం అవటం లే. నా ఉద్దేశం ఏంటంటే మీరు డాక్టర్ని ఎత్తికెక్కారు, ఆ కొంచానికి అంతెక్కడ. కొంచెం తినమన్న డాక్టర్ నిజమే అయ్యుండొచ్చు, నిజమైన డాక్టర్ అయితే ఆ కొంచెం అన్న మాట అనకూడదు, కానీ కొంచెం ఆడేస్తాడు. అనేసరికన్నా ఇంటి దగ్గర భార్య కొంచెం ఉప్పు వేస్తాడు కల్లా ఏమంటాడు, డాక్టర్ చెప్పాడు కొంచెం వేసుకోవచ్చు, రాత్రి మానేద్దాంలే ఇవాళకి వేసుకుంటావు 50-50. అంచేత ఆ డాక్టర్ ఫోన్ చేశాడు నాకు, ఎత్తనన్నా ఫోన్. హీజ్ ఎ డాక్టర్ బై హింసెల్ఫ్. నేను ఫోన్ ఎత్తనన్నా అంటే మా స్నేహితులతో అతను చాలా బతిమానుకున్నాడు, చాలా హై టెంపరేచర్ ఉంది మా కుర్రవాడికి చిన్నవాడికి, డాక్టర్ ఆయన. అంటే డాక్టర్ వృత్తిని కించపరచడానికి నేను చెప్పటంలే, అసలు ఎలాగ మనం మన్ని మోసగించుకుంటున్నాం దాని గురించి చెప్తున్నాను, అది అర్థం చేసుకోండి మీరు. వీళ్ళు కంగారు పడ్డారు, హై టెంపరేచర్ అందరూ డాక్టర్ చెప్తున్నాడు ఎంతుందో అని. 100 టెంపరేచర్ నిన్న రాత్రి జరిగింది ఇది. ప్రేమ గురించి చెప్తూ చెప్తున్నాను ఇది. మన కుర్రాడికి 100 ఉండేసరి కదా అది చాలా హై టెంపరేచర్. ఆ డాక్టరే 106 టెంపరేచర్ ఉంటే ఒక క్రోసిన్ ఇంజెక్షన్ పొడిచి మళ్ళా రేపు పొద్దున్న రండి అంటాడు కదా. ప్రేమతత్వం గురించి చెప్తూ ఆ ఉదాహరణ చెప్పాను, కానీ ఆ డాక్టర్ని కించపరచడానికి కాదు. మన అనేసరి కల్లా 100 చాలా ఎక్కువే, చాలా ఎక్కువే 100. అంచేత ఆ ప్రేమతత్వాన్ని మీరు కనుక ఉపయోగించుకోగలిగితే మీరు అంత ఆందోళన పడాలి? ఏం ఆందోళన ఉందో నాకేం ఎట్లా కనిపించడం లే. మీకు ఆందోళన స్వవిషయాల మీద ఉంది, కానీ గురువుల యొక్క విషయాల మీద మీకు ఏదైనా ఆందోళన ఉన్నట్టు నాకేం కనిపించడం లే. మీరేం ఉదాహరణ ఇస్తారు? మీకేం తెలుసు మాస్టర్, నాకు తలనొప్పితో ఉంటే కూడా నేను జపం చేశాను. మీకేం తెలుసు మాస్టర్ ఆ రోజు ఎంత ఎండగా ఉందో, నిద్ర పట్టడం లేదు, ఇంకో ఆలోచన ఎందుకు అని మంత్రజపం స్టార్ట్ చేశాను. 2 సార్లు అన్నాను ఏదో మంత్రజపం మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, అవుతే అవుగాక అంత ఎండలో కూడా నేను 2 సార్లు మంత్రజపం చేయగలిగాను. అది మీ యొక్క కొలబద్ద. ఆ కొలబద్దలు సరిపోవు. మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము, మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము, మనం మిగతా సాధకుల గురించి మాత్రం నేను మాట్లాడటం లేదు. నాతో లింక్ అయి ఉన్నటువంటి సాధకులు మాత్రము నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సాధన చేస్తూనే ఉండాలి. ఈ క్షణం నుంచి ఆ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి ఏమిటో అంటే, మీరు అదేదో చాలా పెద్ద సాధన అనుకుంటున్నారు. మొదటి సాధన అది. భగవద్గీత జగద్గురువు మన జాతికి అందించినటువంటి, భారతీయులకి అందించినటువంటి మొట్టమొదటి మెట్టు అది. గురువుని తప్ప ఇంక ఎవరిని ఆలోచించను, గురువుని కూడా ఏం అడగడు, ఆ గురువు గురించే నిరంతర స్మరణలో ఉంటాడు. మరి ఏ గురువు గురించి నిరంతర స్మరణలో ఉండాలి? మీరు ఎక్కడ మ్యాజిక్ జరుగుతుంది? మీ అంతరంగంలో, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి గురువుతో మీరు లింక్ పెట్టుకున్నాక కూడా మీకు కోరికలు ఉన్నాయి అంటే, లింక్ పెట్టుకున్నాక కూడా మీరు బానిసలుగా ఉంటే, ఎవరితో లింక్ పెట్టుకుంటున్నారు మీరు? సర్వసమర్థులతో, సర్వజ్ఞులతో, సర్వవ్యాపకత్వంతో, వాళ్లతో లింక్ పెట్టుకోండి. ఈ క్షణం నుంచి లింక్ పెట్టుకుంటే కరెంట్లో చేపెడితే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. మరి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడితో లింక్ పెట్టుకుంటే ఏమవుతుంది? మీకు ఆ లక్షణాలు వస్తాయి. రాలేదు మాస్టారు, లింక్ లేదు. ఇందాక చూశారు కదా, ఏడీ కృష్ణమోహన్ అన్నాడు కరెంట్ రాలే, ఉంది కరెంట్ రాలే అంటే తప్పవరిది మందే. కరెంట్ నేమనకండి మీరు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి ఆ గురువు నిరంతరము మీలోనే ఉన్నాడు. చిన్న కథ ఎప్పుడూ మీకు చెప్తూనే ఉన్నా నేను. ఒక గురువు దగ్గర పరుశువేది ఉంది అని చెప్తూ ఉంటారు. ప్రజలందరికీ కూడా ఆ గురువు మీద చాలా నమ్మకం. పరుశువేది ఉంది అని ఆయన దగ్గర. పరుశువేది అంటే మీకు తెలుసు కదా, ఇనుముని ముట్టిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. పరుశువేది ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటే, మేము ఒకసారి ఆ పరుశువేదిని చూస్తాం అని చాలా మంది వచ్చారు. ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్, రకరకాల గొప్పవాడు, ఒక్కసారి చూసి వెళ్తాం ఆ మూలికనేది. అదుగో అయినప్పట్లో ఉంది చూడవయ్యా అన్నట్ట. వాళ్ళు రెండు అడుగులు వేసేసరికి ఆపేసేవాళ్ళు, మీకు చూసే అర్హత లేదని. ఇప్పుడు ఈ పాప వయసు ఉన్న వాళ్ళు ఒకరు వచ్చారు, ఏమ్మా తనే వచ్చిందో, నువ్వు వచ్చావులే తనతో పాటు. వాళ్ళిద్దరూ వచ్చి గురువు గారు ఆ పరుశువేదిని చూస్తామంటే, అదిగో ఆయన పెట్టులో ఉంది చూడు అన్నట్ట. గురువు గారు మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు కదా అన్నావా. అందులే గురువు గారు మీరు అబద్ధం చెప్తున్నారు, పరుశువేద ఆయన పెట్టులో లేదంటే అందరూ లెంపలేసుకో గుంజిల్తీ. గురువు గారు మాట కాదంటా, కాదంటా ఏంటి, ఇనపెట్టులో పరుశువేది ఉంటే ఇనపెట్టు ఎప్పుడో బంగారంగా మారిపోయేది. ఇనపెట్టులో పరుశువేది ఉందని చెప్తున్నాడు, మీకు చూసే అర్హత ఉంది పరుశువేదిని, వెళ్ళి తలుపు తెరిచి చూడమన్నాడు. ఒక గుడ్డలో మూటగట్టి పెట్టింది, అంటే ఇనువుకి పరుశువేదికి స్పర్శ లేదు, మీకు భగవంతుడికి స్పర్శ లేదు, మీకు గురువుకి స్పర్శ లేదు. గురువు ఏం చేస్తాడు? ఏది చేయలేడు. ఏ గురువు అయినా మీరు ఎన్ని యుగాలుగా ఇలా గబ్బిలాగా పట్టుకుని ఆ గురువుని వేళ్లాడినా ఏమీ చేయలేడు ఆ గురువు. వేడాల్సి వేళ్లాడటం కాదు, కావాల్సింది అక్కడ స్పర్శ, కాంటాక్ట్. కాంటాక్ట్ ఏర్పడిందో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది మాస్టారు? మొదటిసారి పురిటికి తయారవుతున్నటువంటి కూతురు తల్లితో అందిట, నాకు పుట్టినప్పుడు వస్తే లేపే నేను నిద్రపోతున్నానని. నిప్పులు వస్తే లేపేయండి, ఎందుకంటే అంత గాఢంగా నిద్రపోయేది కాబోలు పాప ఆవిడ. అలాగే గురువుతో కాంటాక్ట్ అయిందా లేదా మాకు ఎట్లా తెలుస్తుంది మాస్టారు? మీరు సర్వజ్ఞత్వం వచ్చిందా, సర్వవ్యాపకత్వం వచ్చిందా, సర్వసమర్థత వచ్చిందా? గురువుతో కాంటాక్ట్ ఉందంటే ప్రతి భక్తుడికి ఆ గురువుతో ఆ దేవతతో సాక్షాత్కారం అయినప్పుడు ఆ దేవతాశక్తులన్నీ వస్తాయి వాళ్ళకి. అదే కదా మనం సిద్ధి అంటాం. అడ్డుకునేవేవి? మన సంస్కారాలు, మన బలహీనతలు, మన కోరికలు. ఒక సర్వాంతర్యామితో సంబంధం ఉన్నప్పుడు, ఒక సర్వవ్యాపకత్వముతో సంబంధం ఉన్నప్పుడు, ఒక సర్వసమర్థతతో సంబంధం ఉన్నప్పుడు, ఒక సర్వజ్ఞత్వముతో సంబంధం ఉన్నప్పుడు మీకు అసలు ఆవేదన ఎందుకు ఉంటున్నాయి అన్నది ప్రశ్న. అసలు క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తువోత్తిష్ట పరంతప. భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక సాధనలో మనకి ఇవ్వబడేటటువంటి మొదటి దీక్ష ఇది. అలాగ 18 దీక్షలు ఉన్నాయి, మీరు ఏ దీక్షలో ఉన్నారో చూసుకోండి. మొదటి దీక్ష ఇది. ఇది లేకుండా మీరు గీతలోకి ప్రవేశించరు, జగద్గురు తత్వంలోకి ప్రవేశించలేరు, ఆధ్యాత్మికతలోకి ప్రవేశించలేరు. మీరు మామూలుగా వెళ్ళండి దేవాలయాలకి రండి. నాతో చాలా మంది అంటూ ఉంటారు, భక్తులు చాలా ఎక్కువైపోయారు మాస్టర్ గారు అని. నేను స్పష్టంగా చెప్తాను, అడుక్కునేవాళ్ళు చాలా ఎక్కువయ్యారు అని. ఎలాంటి అడుక్కునేవాళ్ళు, ఎవరిని ఏం అడగాలో తెలియని వాళ్ళు. ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు 100 రూపాయలు కావాలంటే ఎలా ఉంటుంది? మీరు చేసే పని అది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు అడిగేది 100 రూపాయలు విలువ కంటే ఏం కాదు. మీరు చేస్తున్న పని అది. అంటే ఓ బిచ్చగాడికి ఉన్నపాటి తెలివితేటలు కూడా లేవు మనకి. కొంచెం దాన్ని సవరించుకోలేకపోతే ఆధ్యాత్మికతలోకి మీకు ప్రవేశం ఉండదు. అర్జున విషాద యోగం, విషాదంతోనే మొదలు వెళ్తాం మనం. ఈ కోరిక తీరలేదు, ఆ కోరిక తీరలేదు, నా తాతను నేను చంపాలా, నా మనవాడిని నేను చంపాలా, నా కొడుకునే నేను చంపుకోవాలా. ఎవరు చావరు, ఎవరి కర్మానుసారం వాళ్ళు వెళ్తారు. మీరేదో వాళ్ళకి చేసేస్తున్నారు, అదో పెద్ద గందరగోళం. మావాడు ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి. ఇవాళ పొద్దున నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్తున్నారు వాళ్ళు. శుభం అన్నారు, చిన్న కోరిక మాస్టారు అన్నారు. ఏంటి? గురువుగారు అల్లుడు ఉన్నాడే. ఏ గురువుగారు? పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య గురువుగారు అల్లుడు. అంతకంటే ఒక్క మెట్టు పైన ఉన్న అల్లుడు దొరికితే చాలు మాస్టారు అన్నాడు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు గురువుగారు అవ్వాలవ్వా అన్నది. అంతే కదా, మరి గురువుగారు తగిన స్థాయిలో నీకు అల్లుడు కావాలి అంటే సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే నువ్వు గురువు అయిపోతే నేచురల్గా నువ్వు శ్రీరామ శర్మ ఆచార్య స్థాయిలో ఉంటే ఆయనకి తగిన. నేను ఎలాగో చేయలేరు కదా మాస్టారు, నా అల్లుడు చేస్తే ఆరాధిస్తాడు. ఎంత ఔదార్యమో, ఎంత హృదయ వైశాల్యమో. ఏమంటాం అసలు, మన్ని మనం ఎలా మోసం చేసుకుంటాం చూడండి. అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వద్దు. లేదు, ఆ స్థాయి లేదు అంటే చాలా ఆనందిస్తాడు, చాలా చాలా ఆనందిస్తాడు. చిన్నపిల్లవాళ్ళు ముద్దు పలుకులు వయసు ఉన్నటువంటి వాడికంటే చాలా మనకి నచ్చుతాయి మనకి. కానీ వయసు ఉన్నవాళ్ళు ముద్ద పలుకులు పలుకుతే మనకి కొంచెం వినడానికి బాగుండదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏదో లోపం ఉంది సార్, కాస్త కొంచెం అదే అర్థం చేసుకోండి. అక్కడ పాయింట్ అర్జున విషాద యోగంతో స్టార్ట్ అయ్యాం మనం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను, దీని తర్వాత ఇంత విశాలంగా చెప్పే వివరంగా చెప్పేటటువంటి టైం రాదు. కానీ ఇక్కడ మీ స్థాయి ఏంటో, మీ గురువు స్థాయి ఏంటో మీరు నిర్ణయించేసుకోండి. నిర్ణయించుకుంటే ఏమీ తప్పులేదు. అర్జున విషాద యోగంతోనే మొదలెట్టండి, ఏమీ తప్పులేదు. చివరికి ఎక్కడి వరకు వెళ్తామంటే 18 మెట్టు వరకు సహజంగానే వెళ్ళిపోతాం. కానీ మొదట విషాదంతోనే స్టార్ట్ అవుతుంది. కూతురు పెళ్లి కావటం లేదు, ఏదో బాధ ఉంది, బిజినెస్ లో దెబ్బతింటున్నాం, స్వా ఏమీ తప్పులేదు. దాంతో స్టార్ట్ అవ్వండి. స్టార్ట్ అయిపోగానే రెండో దాంట్లో ఇది అందరికీ ఉన్న బాధలే. అందరూ ఆ ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నాం. ఆ ఆధ్యాత్మిక స్థితిలోనే ఉండి మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ జగద్గురువు యొక్క శక్తితో సంబంధం పెట్టుకోలేకపోతాం, వదిలేస్తాం. గాంధీవాన్ని, రథాన్ని, వాటిని వదిలేస్తాం. ఇంకా నేను ఈ సంసారాన్ని ఇదలేను. మీరందరూ గంగలో కట్టకట్టుకు చావండి బాబు, అంతా అంతే వదలం, అది వేరే విషయం. కానీ అర్జునుడు ఏం చేశాడు, వదిలేడు. రథం మీద కూర్చుండిపోయాడు. నేను చేయలేని ఈ యుద్ధాన్ని, ఈ సంసారాన్ని నేను ఈదలేను. అక్కడ మీరు ఒక చిన్న కామన్ సెన్స్ 2వ అధ్యాయంలో చెప్పింది మీరు అర్థం చేసుకుంటే ఆ క్షణంలోనే మీ బాధలు ఎండిపోతాయి. ఆ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు మీరు. మీరేం కష్టపడక్కర్లే. అర్జునుడికి ఈ తత్వబోధ చేసింది సాధన చేయమని ఏం చేయలే. కూడా యుద్ధం మొదలెట్టబోతూ ఉంటే నువ్వు ఆగు, నేను సమాధి వేస్తాను, ప్రాణాయామం చేస్తాను, జ్యేష్ఠ ప్రాణాయామ కనిష్ట ప్రాణాయామ అని కూర్చుంటే అక్కడ బాణాల నుంచి పాడిపోతాయి. అంచేత భగవద్గీత యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆ క్షణంలోనే మీరు ముక్తులవుతారు. ఆ క్షణంలోనే మీరు భగవద్భక్తుల యొక్క స్థాయికి చేరుకుంటారు. చేరుకోలేకపోతే గీత అనవసరం. ఏం చెప్పాడు రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో? అసలైన విషయం ఏంటో చెప్పాడు. నువ్వు పండితుడు వలె మాట్లాడుతున్నావు కానీ నువ్వు పండితుడు కాదు. మనం అందరం అలాగే లెక్చర్లు కొడతాం, బాధ్యత అంటాం, ఇంకోటేదో అంటాం, ఇంకోటేదో అంటాం, ఇంకోటేదో అంటాం, ఇంకోటేదో అలా లిస్టు చదివేస్తాం. ఒక్క నిమిషం ఆలోచించి చేసుకో, ఎవడి కర్మానుసారం ఏంటి మీరు అర్థం చేసుకోలేకపోతే రెండవ స్టేజ్ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఆ స్థితిలోకి ఉన్నారు. చాలా మంది మర్చిపోతూ ఉంటారంతే మీరు. మీరు ప్రపంచాన్ని మార్చలేరు. అమ్మయ్యా మాస్టర్ మాకు గొడవలు పోయింది, యుగ శిల్పులు లేరు, మీరు మార్చలేరని స్పష్టంగా చెప్తున్నాను కదా. వరి గందరగోళం వస్తాయి ఇందుకు, ఎందుకంటే గందరగోళం, మేము యుగ శిల్పులుగా ఉంటామని ఆ మహానుభావుడికి చెప్పి కింద ఎదిగి వచ్చారు మీరు. అది మర్చిపోయారు, అందుకు గొడవ అంతా. నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే నువ్వు చాలా బాధపడతావు, నీ మనస్సు ఒప్పుకోదు. అంచేత నువ్వు ఈ బాదర్బందీలంతా పెట్టుకుని ఏ ఉద్దేశ్యం కోసం అయితే ఈ 5-6 సంవత్సరాల జీవిత కాలం మీకు చాలా ప్రముఖంగా ఉపయోగించుకోవాల్సి వచ్చిందో అప్పుడు ఈ చిన్న చిన్న పన్ను పట్టుకుని కనుక మీరు దీన్ని వదులుకుంటే నవ్వుతారు తర్వాత తరం వాళ్ళు. తర్వాత ఇంత మంచి అవకాశం మా తల్లిదండ్రులు పోగొట్టుకున్నారే అని ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారంటారు శ్రీరామ శర్మ ఆచార్యని. మీరేం కంగారు పడకండి, దుమ్మెత్తి పోస్తారు మిమ్మల్ని. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తికి సంపర్కంలో వచ్చి ప్రపంచాన్నే మార్చివేస్తాను అనే కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తికి సంపర్కంలో వచ్చి కూడా మీరు పరశువేదికి ఇనువుకి మధ్య గుడ్డ మొక్కుని అంటే వాసనలను మీ కోరికలను అడ్డు పెట్టుకుంటే తర్వాత వాళ్ళు నవ్వుతారు. అంతకంటే ఏం లేదు. అందుకోసమైనా యుద్ధం చేయన్నాడు రెండో అధ్యాయంలో. అది చూసుకోండి మీరు జాగ్రత్తగా, మీ ఆధ్యాత్మిక స్థాయి అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఇందులో నేను చెప్పేది ఎందుకు, కొత్తవేం చెప్పటం లేదు కదా, మీకు తెలుసున్నవే కదా. అంటే ఈ క్లాస్ మీరు దాటిపోయారు కదా. ఏంటా క్లాస్ అక్కడ అవుతూ ఇదంతా వదిలేసి మీ యుగాన్ని మార్చేసారు, మీ దగ్గరికి వచ్చేస్తాం మాస్టారు, ఎక్కడికి వస్తారు, 50కి వస్తాం మాస్టారు, చచ్చాను అనమాట ఇప్పుడు నేను, మీ భోజనాలు పెట్టలేక నీళ్లు లేక వచ్చి ఏం చేస్తారు అక్కడ, ఏం చేస్తారు అక్కడ, ఏం యుగాన్ని మారుస్తారు మీరు, ఎక్కడ మార్చాలి యుగాన్ని. మీరే ఎక్కడికి పారిపోకలే, మీరు ఎక్కడున్నారో అక్కడ యుగాన్ని మార్చడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టగలిగితే చాలు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకలే. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు దాని. అందులో ఒక పద్యం సరోజినీ నాయుడికి చాలా ఇష్టం ఉండేట, ఆవిడ దగ్గర నుంచి నేను విని నేర్చుకున్నాను అని శ్రీరామ శర్మ ఆచార్య తరచూ చెప్తూ ఉండేవారు. సూర్యుడు అస్తమిస్తున్నట్ట, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, సూర్యుడు యొక్క ప్రభ మీకు తెలుసు కదా. సూర్యుడు ఉదయించాలంటే సగం మానవ జాతికి వెలుతురు వచ్చేస్తుంది కదా, పూర్తి వెళ్తారు. ఇంకా మనం ట్యూబ్లైట్ వెలిగించుకోకలే, ఆఖరికి కారు హెడ్ లైట్స్ కూడా మనకు వెలుగుతున్నట్టు తెలియవు, డ్రైవ్ చేస్తున్నాడు ఎదుటి వాడు చెప్తే తప్ప నీ లైట్స్ పెరుగుతున్నాయి, వేస్ట్ అయిపోతుంది. అంత వెలుతురిచ్చేటటువంటి సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తూ ఉంటే లోపల దిగులుంది, నేను అస్తమిస్తున్నాను, చీకటి పడుతోంది, మరి నా తర్వాత ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారు అని. అంటే చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది, నేను చేయగలిగింది చేస్తా, కొవ్వొత్తి ఎక్కడ, సూర్యుడు ఎక్కడ. కానీ ఆ కొవ్వొత్తే లేకపోతే చీకట్లో మన పరిస్థితి ఏమవుతుంది. అలా మారండి, మీరున్న చోట మీరు కొవ్వొత్తులుగా మారగలిగారా, కొవ్వొత్తి బొమ్మలుగా మారుతున్నారా. చాలా ప్రమాదం అక్కడ వచ్చిస్తోంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తరచు నేను చెప్తూ ఉంటాను మీకు. లైట్ మీద ఒక బుక్ ఉంది, అద్భుతమైనటువంటి సైంటిస్ట్ రాసిన బుక్, షెల్ఫ్ లో ఉంది, కరెంట్ పోయింది. ఆ లైట్ అనే పుస్తకం నుంచి మీకు ఎంత కరెంట్ వస్తుంది, ఎంత లైట్ వస్తుంది, కానీ దాన్ని ఉపయోగించుకుంటే భగవద్గీత యొక్క 2వ అధ్యాయము మనలో ఉన్నటువంటి వెలుతురు, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం నేర్పుతుంది. ఏముంది మనలో ఉన్నటువంటి జ్ఞానం? ఏముంది మనం ఇతరులకి చిన్న కాంతిగా ఎలా ఉపయోగపడగలం? మనం దేనికోసం నువ్వు బెంగ పెట్టుకుంటున్నావో, దేనికోసం నువ్వు బెంగ పెట్టుకోకూడదో దానికోసం నువ్వు బెంగ పడుతూ ఇతరులను కూడా బెంగ పెట్టేస్తున్నావే, ఆ పని మానేయండి. మొన్న కెనడా టవర్స్ లో ఉన్నాను నేను ఎండాకాలంలో, ట్రాన్స్ఫర్ కాలం. మా బావ గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. 15 రోజుల పాటు మా చెల్లెలు మా బావగారు నిద్రపోలేదు. ఎందుకు నిద్రపోలేదు? హైదరాబాద్ లో ఇల్లు దొరుకుతుందా దొరకదా? దొరికితే ఎక్కడ? డైరెక్ట్ గానే ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంటే, నీకు ఇల్లు దొరకాలి అంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళాక ఇల్లు గ్యారంటీగా దొరుకుతుంది, అసంభవంగా గ్యారంటీగా ఇల్లు. ఇంట్లో నీళ్లుంటాయా ఉండవా పెద్ద ప్రాబ్లం. హైదరాబాద్ లో నాకు తెలిసినంత వరకు 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులే ఉంటారు హైదరాబాద్ లో కదా. వాళ్ళు ఎలా బతుకుతారో మనం అలాగే బతుకుతాం. వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో, 100 మంది ఆ లక్షలాది మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడి నుంచి మనకి నీళ్లు వస్తున్నాయి. వాళ్ళకి నీళ్లు రావు, మనకి నీళ్లు రావు, ఏం చేస్తాం? దేనికోసము మనం బెంగ పెట్టుకోకూడదు దానికోసం బెంగ పెట్టుకుని, కనీసం నాకు తెలిసి 1000 రూపాయలు పైగా వాళ్ళు ఎస్టీడీ కాల్స్ ఖర్చు పెట్టారు నాకు తెలిసి, నేను తిడతానని చెప్పి భయపడి ఇంత చేస్తే ఆయన వెళ్ళిన 2 రోజే ఇల్లు దొరికింది. దొరకేమవుతుంది? ఎటుకుతే దొరుకుతుంది, 1 రోజు కాదు 3వ రోజు దొరుకుతుంది. ఇది భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం, సంఖ్య యొక్క యోగం. అందరికీ ఎలా జరుగుతుందో అనేక మందికి సంఖ్యలో మందిలో మంది మనకు కూడా జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్ గా మనం ఒప్పుకుంటున్నాం, కానీ ఆచరణలో మనం ఒప్పుకుంటున్నామా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. పిల్లవాడు చదువుకోవటం లేదు, మాస్టర్ ఆ మాట పిల్లవాళ్ళ ముందు చెప్పకండి పాడైపోతాడు, అస్సలు చెప్పకండి పిల్లవాడి ముందు. ఇక్కడ మరి మహాభాగవతంలో కథ ఉంది అంటారు, నేను చదవలేదు భాగవతం పూర్తిగా. ఒకతను భాగవతం వింటే చాలా మంచిదని చెప్పి ప్రతిరోజు చెప్పించుకునేవాడు. వారం రోజుల్లో భాగవతం పూర్తి చేసేస్తారు. అతను అలా చెప్పించుకుంటున్నాడు సంవత్సరాల తరబడి చెప్పించుకుంటున్నాడు. ఒక 20 ఏళ్ల బట్టి అప్పటి నుంచో చెప్పించుకుంటున్నాడు అతను. ఒకరోజు అర్జెంటు పని మీద ఈ కథ చెప్పించుకుంటున్నటువంటి వ్యక్తి పొరుగురు వెళ్లాల్సి వచ్చిన బిజినెస్ మ్యాన్. అతను వెళ్లాల్సి వస్తే ఆత్మవద్ భావ్యతే పుత్ర, నీ బదులు నీ పెద్ద కొడుకు వింటే చాలే భాగవతం, పర్వాలేదు నేను వచ్చి చెప్తానన్నాడు, ఒప్పుకోనన్నాడు. ఎందుకన్నాడు? మావాడు వింది చెప్పింది చేస్తాడు, నేనైతే భయంకరమైనటువంటి విల్ పవర్ ఉంది. ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు భాగవతం చెప్తున్నా కూడా నేను ఆగాను. మావాడు ఆగడు, నువ్వు ఇలా అన్నావు అంటే అలా పోతాడు. పరీక్షకైతే 7 రోజుల్లో వచ్చింది ముక్తి, మావాడు 1 రోజులోనే సాధించేస్తాడు దాన్ని. సాంఖ్య యోగంలో పిల్లల గురించి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు చేయాల్సిన బాధ్యత చేయండి, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఎదుగుతారు. అవునా కాదా? సాంఖ్యయోగం, సంఖ్య యొక్క దాన్ని స్టాటిస్టిక్స్ అంటాం మోడర్న్ భాషలో, కరెక్ట్ అవునా కాదా? ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవాలి అనుకో. మా నాన్నగారు కూడా నేను డాక్టర్ని అయితే బాగుంది అనుకున్నారు, అవలేదు. చాలా ప్రయత్నం చేశారు ఆయన, అబ్బో విషయం ప్రయత్నం చేశారు. మీరు ప్రయత్నం చేస్తే ఎలాభం, వాళ్ళు ప్రయత్నం చేయాలి. అమ్మో మీకేం తెలుసు, నేను డాక్టర్ని అవుతాం అనుకున్నాను, మా వాడిని డాక్టర్ని చేస్తున్నాను, మళ్ళా అహంకారం అక్కడ. అది ఆలోచించుకోండి. ఈ స్థాయి కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక జగత్తులోని రెండో మెట్టు దాటిస్తారు. కానీ ఈ రెండు మెట్లలో మీరు సాధన చేసేది ఏం లేదు, అవగాహన అంతే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమాలు, ఈ మనం పెట్టినటువంటి ఆశ్రమాల్లో క్రమబద్ధంగా దొరుకుతాయి. ఈ 1వ తారీఖు నుంచి అందుకే చెప్పేది, మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీలో జాయిన్ కండి. మీరు నిర్ణయించుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నారు. రెండవ స్థితి చెప్పాను కదా, స్టాటిస్టిక్స్ ప్రకారం. నేను మొన్న ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న శాంసంగ్ ఏదో టీవీది, 1,00,000 రూపాయల పాలసీ ఇస్తాడు. స్టాటిస్టిక్స్ ప్రకారం మీరు చావరు, అంచేత ఎల్ఐసి వాళ్ళు బతుకుతున్నారు. లేకపోతే సద్దురు వాళ్ళు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరికీ వాళ్ళు కట్టుకుంటూ ఉంటే సాంఖ్యయోగ ప్రకారం దే ఆర్ రైట్. కానీ మిమ్మల్ని ఎంత భయపడతారో, పాయింట్ అర్థం చేసుకుంటున్నారు కదా. మీ పిల్లలు డాక్టర్లు అవ్వకపోతే ఏమవుతారు, ఇంజనీర్లు అవ్వకపోతే ఏమవుతారు, ఫారెన్ వెళ్ళకపోతే ఏమవుతారు? పక్కింటి వాళ్ళు మమ్మల్ని అంటారు, మాస్టర్ పట్టించుకోవటం లేదు, నా పిల్లవాడిని నేను 50,000 డొనేషన్ కట్టి పక్కనున్న ఎల్కేజీలో జాయిన్ చేశాను అంటే నేను 50,000 ఒక రూపాయి కట్టకపోతే నా మర్యాద ఏమవుతుంది? పిల్లవాడు చదివాడో లేదు, జాగ్రత్త. ఈ స్టాటిస్టిక్స్ అర్థం చేసుకోండి. మీకు ఏమీ అవ్వదు, ప్రపంచంలో ఏమీ అవ్వదు. ప్రమాదం ఏం జరిగిపోదు ఎవరికి, ఎవరి కర్మానుసారము జరుగుతూనే ఉంటుంది. ఆ కర్మని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ కర్మ బంధాన్ని మీరు కనుక మార్చుకోగలిగితే స్థితప్రజ్ఞత్వం వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు విచిత్రులు కారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మీరు ఒక మేరు పర్వతంలాగా నిల్చోవడమే కాకుండా మీరు కొన్ని లక్షల మందికి ఆశ్రయం ఇవ్వగలిగేటటువంటి స్థాయికి ఎదుగుతారు. అది భగవద్గీత యొక్క 2వ అధ్యాయము, మన ఆధ్యాత్మిక జగత్తులోని 2వ మెట్టు. కానీ ఇక్కడ కూడా మీరు సాధన ఏం చేయాలి ఏం చేయకలి, ఇందులో నేను చెప్పిన దాంట్లో కొత్తది ఏదైనా ఉందా? అంతా బాగానే ఉంది. కానీ మాస్టారు, మా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, మళ్ళీ మొదలు, మళ్ళా నేను సాధ్యోగం చెప్పాలి. అమ్మా, స్టాటిస్టిక్స్ ప్రకారము ఇంటర్మీడియట్ లో 100 మంది జాయిన్ అవుతే 20 మంది పాస్ అవుతారు. 20 మంది పాస్ అయిన వాటిలో ఫస్ట్ క్లాస్ వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు ఆ 100లో. ఆ 2 ముగ్గురులో మీ వాడు ఎక్కడుంటాడో చూసుకోమ్మా అని చెప్పాలి నేను. స్పష్టంగా చెప్పాలంటే ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. వాడు స్టాటిస్టిక్స్ చెప్తే బాగుండదు కదా, చూద్దాం అంటాం. జరిగిందనుకో మా గురువు గారు చాలా గొప్పవాళ్ళు, జరగలేదనుకో ఆ గురువుని మీరు వదిలేస్తారు, నో ప్రాబ్లం. జరిగిన వాళ్ళేగా ఉండేది, అంచేత గురువు ఎప్పుడు గొప్పవాడే. కానీ గురువులు చేసే మోసం మీరు అర్థం చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎవ్రీథింగ్ ఓకే, అవునమ్మా, అన్నీ జరిగిపోతాయి. కాస్త సాంఖ్యయోగం తెలిస్తే మీకు అర్థమైపోతుంది, జరగవలసిందే జరుగుతుంది తప్ప మీరు అనుకున్నవేం జరగవు. మరి ఫలానా వాళ్ళకి జరిగాయి కదమ్మా, జరుగుతాయి, అది వాళ్ళ కర్మ. మరి మాకు జరగవా, మీ కర్మ. సాంఖ్యయోగం అర్థం చేసుకోండి. మనకి అర్హత లేనిదే గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మీకు జరిగిపోతే ప్రకృతి నియమాలు భగ్నం అయిపోతాయి, భగవంతుడు భగ్నం అయిపోతాడు. అలాంటి భగవంతుడు అక్కర్లే మనకి. ఓ ఎలక్ట్రిసిటీ, నాకు ఇంట్లో వెలుతురు వెలిగించు అని మీరు దండం పెట్టుకుని వెలిగిపోతే ఇంక ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎందుకు కట్టడం, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఎందుకు చదవడం జరగదమ్మా. ప్రకృతిలో మీరు దానికి తగినటువంటి సంస్కారాలు, దానికి తగినటువంటి కష్టం పడకుండా ఏవి మీకు రాదు. కష్టపడండి, గ్యారంటీగా వస్తుంది. కష్టపడండి, ఈ క్షణం నుంచే కష్టపడండి. పాణిని ఉన్నాడు, వాడి చదువు రాదు అని చెప్పి నీళ్లు మోసే పని అప్పచెప్పాడు గురువు. పాణిని వ్యాకరణం మీకు తెలుసు కదా, సంస్కృతంలో అంత అద్భుతమైనటువంటి బుక్ మళ్ళా రాలేదు, అష్టాధ్యాయ. నువ్వు ఇందుకు పనికి రావు, నీకు చదువు రాదు అన్నాడు. నూతి వద్ద ఆ దారు తాడు ఉంటుంది కదా, అది గీసుకుని అక్కడ రాయి గీత పడింది. 2 సంవత్సరాలు బట్టి ఆ బావి వాడుతున్నారు. నాకెందుకు రాదు అన్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎందుకు రాదు, మీ పిల్లలు ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇదో కొత్తది నేను చెప్పదలుచుకున్నాను, మీకు కొత్తది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కాన్సెప్ట్. నాకు ఇది ఎవరు చెప్పాడు అంటే మా చెల్లెలు కొడుకు గౌరవ్ చెప్పాడు. ఏంలా నువ్వు ఏమవుతావు అంటే ఆస్ట్రోనాట్ అవుతానన్నాడు. అదిరిపోయాను నేను అసలు అదేంటని. తర్వాత ఆలోచించుకున్నా, అత్యంత మీరు ఇంజనీరు డాక్టర్లే కదా, ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు మీ పిల్లలు. ఇప్పుడు వాళ్లల్లో ఆ సంస్కారం ఉంది, మీరు అవసరపడితే ఎవరు. కానీ వాళ్ళల్లో ఆ సంస్కారం ఉందా లేదా చూసుకోండి. తప్పేం లేదు, వాళ్ళని చదివించటంలో తప్పు లేదు. కానీ వాళ్ళని ఏడిపిస్తున్నారే మీరు, ఆ ఏడిపించటం మాత్రం చాలా తప్పు. గాడిద బరువులు చూస్తూ ఉంటాను నేను మా కాలేజీకి. మా ఇంటి ముందుగా పిల్లలు కొడుతూ తీసుకెళ్తారు, చిన్న చిన్న పిల్లల్ని ఎల్కేజీ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చదివి ఏదో అయిపోతారు. సాంఖ్యయోగం అర్థమైంది కదా. మూడో దానికి రండి. ఇక్కడ మనం ఉన్నాం మెజారిటీలో, మనము మన పరివారంలో ఉన్నటువంటి సభ్యులు ఆధ్యాత్మిక విద్యలో కర్మయోగంలో ఉందాం. కర్మయోగం ఏం చెప్తుంది అంటే, మహాజనో ఏ నగత సబంధ, మహాత్ముని తూచా తప్పకుండా మీరు వాళ్ళు ఏర్పరిచినటువంటి గీతలో నడవగలరా. ఓ శ్రీరామ శర్మ ఆచార్య, ఓ శుద్ధి సాయి, ఓ సత్యసాయి, వాళ్ళు చెప్పినట్టు మీరు జీవించగలరా. వాళ్లలాగా డ్రెస్ వేసుకోమని కాదు. మీకు తెలుసా మాస్టారు, నేను గురువు గారితో పరిచయం అయిన దగ్గర నుంచి ఖద్దర్ తప్ప ఏమీ వాడలేదు అని చెప్పిన స్నేహితులు చాలా మంది ఉన్నారు నాకు. 1971లో నేను శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి మొట్టమొదటిసారి వెళ్ళాను. 1950s నుంచి మేము శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర ఉన్నాం. అలాగా ఏం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖద్దర్ తప్ప ఇంకేం వేసుకోలేదు మాస్టర్. చాలా ఆనందించాను ఆశ్రమానికి వచ్చినప్పుడు. మళ్ళీ ఇళ్లలో మామూలుగానే వాడారు. ఇదా కర్మయోగం అంటే, గురువు వేషభాషల్ని కాదు, గురువు ఆహార నియమాన్ని కాదు, గురువు యొక్క మానసిక స్థితి. కెమిస్ట్రీ టీచర్ దగ్గరికి వెళ్ళిన వాడు కెమిస్ట్ అయినట్టు, ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళిన వాడు ఫిజిసిస్ట్ అయినట్టు, డాక్టరీ కోర్సు చదివిన వాడు డాక్టర్ అయినట్టు మీరు మీ గురువుగా మారాలి. గురువులు కోరుకునేది అది. గురువుని కాపీ కొట్టకండి. ఆ గురువు ఏ స్థాయికి ఎదిగాడో మీరు ఆ స్థాయికి ఎదిగి మీరు ఆ విద్యని, ఆ గురువు చెప్పదలుచుకున్నటువంటి విద్యని మీరు అందివగలగటానికి కావలసినటువంటి ఫిజికల్ ఆస్పెక్ట్స్, పుస్తకాలు, శాస్త్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన రాసిన సాధనలు మీ దగ్గర ఏర్పరచుకోవటం మొదలెడితే మూడో స్థాయికి వస్తారు. అంటే ఏం చేశారన్నమాట, మీరు మొదటి స్టెప్లో ఈ భౌతిక జీవితం యొక్క నిస్త్రాణత, నిర్వీర్యత, నిస్సారత అర్థమైంది మీకు. దీని గురించి మనం అంతగా కష్టపడక్కర్లేదు. రెండో స్థాయిలోకి ఏమొచ్చాం మనం, జరిగిందేదో అదే జరుగుతుంది. నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, పెద్ద పూలు వస్తే ఏం చేస్తుంది, మీరేం చేస్తారు, మీరేం చేసేదేదో అదే చేస్తుంది. ఆ మానసిక స్థితి వస్తాం. మూడో దాంట్లోకి ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు, ఒక గురువుని ఎన్నుకుని. మీరు ఎలా ఎన్నుకుంటాం సార్ గురువుని? మీకు ఏ గురువు మీద ప్రేమ వస్తే అదే మీ గురువు. బంధం సహజంగానే లాగుతుంది మిమ్మల్ని. మీకు ఎవరి వైపు లాగలేదు, డేట్ చేయండి, ఎవరు నా గురువు మీట్ చేయండి. లాగింది ఇంకా అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుని, వేషభాషల్ని కాపీ కొట్టకండి, మాటల్ని కాపీ కొట్టకండి, అదుద్దు. దేం చేయాలి మీరు, వాళ్ళు ఏ జ్ఞానాన్ని ఇవ్వదలుచుకున్నారు ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్, కావాల్సిన పుస్తకాలు వాళ్లే రాసి వెళ్ళారు. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క రచనలలో ఉన్నటువంటి 3622 పుస్తకాలు రాశాడు ఆయన స్వయంగా. అవి కాకుండా వేదాలను ట్రాన్స్లేట్ వ్యాసుడు చేసిన పనులన్నీ చేశాడు. ఆయన సంస్కృతంలో ఉన్న ప్రతిదీ హిందీలోకి మార్చాడు. ఎందుకంటే ఈ కాలం వాళ్ళకి సంస్కృతం రాదు కదా. అది కాకుండా 3622 పుస్తకాలు రాస్తే శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులకి ఆయన ఏం పుస్తకాలు రాశాడో కూడా ఇది. ఇందులో నేను ఒకటి 3600 పుస్తకాలు చూశా, టైటిల్స్ కూడా అన్ని చూడలే. రాశారు అన్నారు ఓహో అనుకున్నా. ఎందుకు రాసింటాడు ఆ గురువు 3622 పుస్తకాలు రాశాడు అంటే, అది మనం చదవాలని రాశాడా లేకపోతే ఉత్తరం ఆయన తోచగా చేతికి కొంతమంది దురదృష్టించుకుని ఒప్పుకుంటూ ఉంటారు. అలాగే రాసేటటువంటి వ్యసనం వచ్చేసి ఆయనకి, తాగుడు అలవాటు అయినవంటే తాగుడు మానమంటే మాడలేనట్టు ఆయనకి రాయటం అనేటటువంటి అలవాటు అయిపోయి చీతలు గీసాడా. తెలుసు కదా ఆయన ఎంత అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు. కర్మయోగంలో ఈ పని చేయండి. మనము చాలా జాగ్రత్తగా ఆరుగురు గురువుల యొక్క సాంప్రదాయాన్ని ఎన్నుకున్నాం మనం. వాళ్లే గురువులా? అందరూ గురువులే. మహామహా గురువులు ఈ గుంటూరులోనే నీళ్ల కావిడే మోశారు. రంగన్న బాబు గారని మొన్న మొన్నటి వరకు కూడా ఉన్నారట. ఆయన నీళ్ల కావిడే మోస్తూ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఏం కావాలయ్యా నీకు, అప్పుడే ఆయన భోజనం చేసి వచ్చాడు. రాత్రి తొమ్మిదిన్నరకి చెట్టు కింద నేను కూర్చుని ఉన్నట్టు నీళ్ళ కావిడే మూసుకుని వచ్చి పెట్టి వస్తే ఏం కావాలయ్యా అంటే, ఎవడుగుతాడు ఏం కావాలని గబుక్కుని అడిగితే చాలా కష్టమే, ఏం కావాలయ్యా ముందే చెప్పాలి ఒక పది పదిహేను అంటే. ఇప్పుడు బేరీజ్ చేసుకుని ఏడిగితే బాగుంటుందో అని గబుక్కుని అడిగేసరికి చెప్పలేకపోతే, సరేలేమయ్యా గోలోకం నుంచి రాధాకృష్ణులు ఇప్పుడే భోజనం ముగించుకున్నారు, వాళ్ళు వేసుకున్నటువంటి తాంబూలం నీకు ఇస్తానని చెప్పి ఇచ్చాడు రంజన్న బాబు గారు. అలాంటి అద్భుతమైన వ్యక్తులు ఇప్పటికీ గుంటూరులో ఉండే ఉండి ఉంటారు, మనకి తెలియదుగా వాళ్ళని నీళ్ల కావిడి మోసేవాడేవాడు. ఇంచేత అటువంటి వ్యక్తుల యొక్క సమక్షంలో కూడా మనం ఏం మారలే. పరుశువేది తినప్పెట్టి ఇక్కడ తిరిగాడు నీళ్ల కావిడి. ఎంతమంది ఏలూరులో కూడా మోసేట, ఎంతమంది ఇళ్లలో ఆయన నీళ్లు మోసి ఉంటాడో, ఆయన మోసిన నీళ్లు తాగారో, ఏం మారేది? ఏం మారేది అంటే, అప్పుడు బేడో ఎంతో ఇచ్చేవాళ్ళ రోజుకి, ఒక వ్యక్తి దగ్గర పెట్టేట ఆయన ఒక మూడు నెలల సంపాదన ఆయన నాకెప్పుడు ఇచ్చేవన్నట్టు ఆయన చాలా ఆనందించాడు. ఆయన కర్మ పోయిందనుకుంటాడు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, కర్మయోగం మహాత్ములు రాసిన పుస్తకాలు చదవండి. మనకు అర్థం ఆ ధర్మసూక్ష్మాలు మనకి తెలుసును అనుకుంటాం. మీలో మీరు డిస్కస్ చేసుకోకండి ఎప్పుడు కూడా. మనకే తెలిస్తే గురువులు అక్కర్లే, మీరు డిస్కస్ చేసుకోకండి. స్వాధ్యాయం చేయండి, ఏదో ఒక బుక్ పెట్టుకోండి చదవండి దాన్ని. లేదు ఈ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి స్పిరిచువల్ మ్యాగజైన్స్, ఆ స్పిరిచువల్ మ్యాగజైన్స్ మీరు స్వాధ్యాయం కింద ఉపయోగించుకోవచ్చు. కానీ నాకు చాలా ఆనందం అక్కడిస్తుంది అంటే, చాలా చోట్ల మ్యాగజైన్స్ అసలు ఆ పిన్ను కూడా తీరు. మా గురువుల మీద వాళ్ల మీద వీళ్ళ అనుగ్రహ వర్షం వల్ల ఆ 100 రూపాయలు 80 రూపాయలు చందా పడేస్తారు పాపం. ఎందుకంటే వీళ్ళు చందాలు ఇవ్వకపోతే గురువు బతకలేడు కదా. అంటే ఆ పిన్ను కూడా తీరు. చాలా మంది అసలు చదవరు కనీసం. కర్మయోగం అర్థం అవుతుంది కదా, కర్మయోగం అంటే ఏంటో. మీరు చదవండి ఆ పుస్తకాలు. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా మాస్టారు, ఎన్ని చదువుతాం? నిజమే కదా, ఎన్ని చదువుతాం? మొదలెట్టండి అక్కడి నుంచి, అక్కడి నుంచి. అది కూడా నన్ను అడగండి ఏ పుస్తకం చదవాలి అని. మీకు అందుబాటులోకి ఏ పుస్తకం వస్తే అది మొదలెట్టండి. మరి చదివేశా మాస్టారు మీరు చెప్పినవంతా చదివేసింటే నా దగ్గర ఇలా వచ్చి కూర్చునేవారు కానీ పోవాను, నాకేం చెప్పాను నాకు తెలిసాను ఉండేవారు. చదవలే, గ్యారంటీగా చదవలే. మీరు చదివితే నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? తప్పు మాస్టారు, మీరు నమ్మటం లేదు మమ్మల్ని. మేము నిజంగా చదివాం ఝా అనమాట. అది చదివితే ఇలా ఎందుకుంటాం? ఒక్క మహాపురుషుడు చెప్పిన ఒక్క వాక్కు గీత యొక్క ఒక్క పాదం మీ జీవితంలో మీరు పెట్టేసుకుంటే చాలన్నాడు కదా. ఆ సాయి చెప్పిన ఒక్క పదం ఉంది, యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ. ఆయన వైపు చూడడం, ఆయన ఇచ్చే దాని వైపు చూస్తాం. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఈ కోరికలు తీరుతాయా లేదా అని వెళ్తాను తప్ప, ఆయన కావాలని వెళ్ళేవాడు ఎవడు? మరి ఏం చదివాను మీరు? మరి ఆయనేమంటాడు, 12 సంవత్సరాల పాటు నా గురువు ముఖం తప్ప నేను ఇంకేమీ చూడలేదంటాడు. తలకిందుడిగా వెళ్ళేది తీసిస్తాడు. అయినా సరే ఆయన గురువునే చూశాడు ఆయన. ఇది కర్మయోగం. మీ ఆచరణలో, మీ నిత్య జీవితంలో ఈ మొదటి 2 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ప్రిన్సిపుల్స్ మీరు పాటిస్తున్నారా, లేకపోతే రేపటి బెంగ రేపు ఏం జరుగుతుందో అనే భయంతో ఇప్పుడు జరిపే యుద్ధాన్ని ఆపేస్తున్నారా? మహాభారతం అంతే కదా, ఏమైపోతుంది, కులక్షయం అయిపోతుంది, నాశనం అయిపోతారు మనుషులందరూ, నా తండ్రి మీద నా తాత మీద బాణాలు వేస్తానా అని చెప్పి యుద్ధం చేయను అన్నాడు. ఇన్ని బాధ్యతలు ఉంటే నేను ఎట్టా మాస్టర్ గురువు దగ్గరికి వెళ్ళేది, ఈ బాధ్యతలు అలా ఉండనే ఉంటాయి మీకు, ఏ జన్మలోనూ మీ బాధ్యతలు తీరవు, ఈ చక్రం అలాగా తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ అక్కడ మీరు కాస్త ఓపెనింగ్ పెట్టుకోండి బయటపడటానికి. కర్మయోగం ఎలా బయటపడాలి, పూర్తి కర్మయోగం ఏం చెప్తుంది అంటే, ఎవడో ఒక మహాపురుషుణ్ణి మీకు ఆదర్శంగా పెట్టుకుని ఆ మహాపురుషుడి యొక్క అడుగుజాడల్లో నడవండి. నడిచాం మాస్టారు చాలా బానే ఉంది, ఇప్పటి నుంచి మొదలెట్టాం, గ్యారంటీగా ఈ జన్మలో నేను ఆ స్థితికి వెళ్ళలేను, మరి యోగ భ్రష్టుని అయిపోయాను, ఉభయ భ్రష్టత్వం వచ్చింది, ఇప్పుడు నాకు ఇటు సంసారంలో ఉండేటటువంటి సుఖము నాకు రాలేదు, దేవుడికి తెలియాలి వాడికి ఏ సుఖం వచ్చిందో, అటు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి సుఖము నాకు రాదు కదా, ఇందుకు ఈ కర్మయోగాలు ఈ సాధనలు ఈ మహాపురుషులు దానికి చెప్పడానికి అందులోనే జవాబు చెప్తాడు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, ఇది ఒక జన్మలో జరిగేది కాదు, అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల యొక్క సంసిద్ధత ప్రిపేర్డ్నెస్ మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొస్తుంది. అక్కడ గత జన్మల సంస్కారం వల్ల మళ్ళా మనం అందరం కలిసి ఆ స్పార్క్ ఆ మంటని ఎత్తుకుని మళ్ళా మనం మొదలెట్టింత చేస్తాం. ఇంత ఏమి కంగారు పడక్కర్లేదు, మీ వయస్సు ఎలా ఉన్నా మీ బాధ్యతలు ఎలా ఉన్నా ఎక్కడైనా మీరు మొదలెట్టేయవచ్చు ఇది కర్మయోగంలో, అది నేర్చుకోండి. మరి నేర్చుకున్నాం, కర్మయోగం చేసుకున్నాం, మరేం చేయాలి, జ్ఞాన యోగం వస్తుంది తర్వాత, ఆచరణ. మీకు పొందిన జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మీరు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు, ఈ 4 స్టెప్సే ముందు మీరు అర్థం చేసుకోండి. ఈ 4 స్టెప్పుల్లోనే మనం ఉంటాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని నడువు నిటారుగా ఉంచుకోండి, మిమ్మల్ని మీరు ఆ జగద్గురు మన హృదయాలలో నివసిస్తున్నటువంటి ఆ జగద్గురువుకి అందజేసేయండి. తక్షణం తీసుకుంటాడు, తనేం డిలే చేయడు, మీరు భయపడకుండా ఉండే చాలు ఇచ్చేయటానికి. ఆపరేషన్ టేబుల్ మీద సర్జన్ చేతికి మన శరీరాన్ని ఎలాగ వదిలేస్తామో, మళ్ళా ఇదంతా బాగానే ఉంది మాస్టర్ ఇంటికి వెళ్ళాక చేస్తాను, ఇందుకు ఇప్పుడే వదిలేయండి, మళ్ళా దాని ముహూర్తం కూడా కావాలేండి వదులటానికి, పట్టుకెళ్ళటానికి అయితే ముహూర్తం, వదిలేయండి. ఏంటి వదిలేయాలి, నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ చిన్న బంధాన్ని, ఆ ముడిని వదిలేయండి. మీరేం చేయటం లేదు, మీ ద్వారా జరుగుతోంది, ఏం జరిగినా ఏది జరిగినా మీ ద్వారానే జరుగుతోంది, మీరేమీ చేయలేరు, అదొక్కటి గుర్తించుకోండి. మరి ఎవరు చేస్తున్నారు, మీ లోపల ఉన్నటువంటి ఆ చేతనత్వం, ఆ ఆత్మశక్తి, అది బయటకు వెళ్ళిపోతే ఇంత అందమైనటువంటి శరీరము, ఇంత ప్రేమగా చూసుకుంటున్నటువంటి శరీరము దేన్ని ఎవడు ఇంట్లో ఉంచాడు, ఈడ్చి బారేస్తాడు, వాడు ఉన్నాడుగా లోపల, ఎందుకు వాడికి ఇవ్వలేరు మీరు మీ బాధలన్నీ, ఎందుకు మీరు మోస్తారు. నాకంటే మీ క్షేమము కోరేవాడు ఎవడు లేడు అని జగద్గురు అంటాడు. ఇది కూడా జగద్గురు ఇచ్చినటువంటి అవకాశమే, మీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశమో చూసుకోండి. దీన్ని కూడా మీరు వదిలేసుకుంటే ఎట్ట, మీరేమీ చేయకండి, లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువుకు వదిలేయండి. వదిలేశాక ఏం చేయాలి, మీ బాధ్యతను మీకు చేతనైనంత చేయండి. చేతనైనంత అంటే అలసిపోయి పడిపోయే టైం వరకు, మీరు అనుకోవడం కాదు, నేనంతా చేశానండి. తర్వాత ఏం జరుగుతుంది? ఆ జగద్గురువు ఏం చేస్తే అది జరుగుతుంది. నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సాధన. మాం అనుస్మర యుద్ధచ, నువ్వు యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఈ అనుభూతి ఉంచుకోగలవు. అది గీత యొక్క అద్భుతమైనటువంటి రహస్యం. నేను చేస్తున్నాను అనేసరికి వస్తాయి గందరగోళాలంతా. నేను చేస్తున్నటువంటి పని ఫలితం బాగా ఉంటుందా ఉండదా? మీకెందుకు ఫలితం? ఆ అహంకారాన్ని వదిలేసి, అహంకారం వల్ల నేను చెప్పింది వినవా నీ కర్మ అన్నాడు భగవద్గీతలో కూడా. ఇది అహంకారం అంటే, అహంకారం అంటే ఇంత విశాల విశ్వములో 84 లక్షల జీవకోట్లు జీవిస్తున్నటువంటి జీవితంలో నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నువ్వేం చేయగలవు, అయినా చేస్తున్నాను అనుకునేటటువంటి ఆ భ్రమను విడిచేస్తే, చేయగలిగింది చేసుకుంటూ వెళ్తే చాలు. ఫస్ట్ స్టెప్ ఇది, చరమాంకం కాదు, ఇది మొదటి మెట్టు. కానీ ఆ మొదటి మెట్టు మీరు ఎక్కేస్తే ఎస్కలేటర్ ఎక్కినట్టే. తర్వాత మెట్లు మీరు ఎక్కలే, ఎస్కలేటర్ ఎక్కించేస్తుంది. కానీ ఆ మొదటి మెట్టు ఎక్కకుండా ఎక్కేదా వద్దా, ఎక్కేదా వద్దా, ఎక్కేదా వద్దా, వదిలేయండి ఇవాళ. మేము వదలలేం మాస్టారు, కొన్ని నన్ను వదిలేయండి, రెండే మీకు ఆల్టర్నేటివ్స్. మిమ్మల్ని మీరు వదులుకోగలిగితే నేను మిమ్మల్ని పట్టుకుంటా, లేకపోతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నన్ను వదిలేయండి. ఇచ్చే అంటే నేను చెప్పాను కదా, నేను చేసేటటువంటి కార్యక్రమాలకు అడ్లు వస్తున్నాయి.